रोजपॉड प्रेजेंट्स चिरंजीवी अश्वत्थामा।
अश्वत्थामा बलिर्व्यासो हनुमानश्च विभीषणः कृपाचार्या च परशुरामं सप्ततातः चिरजीवनम्।
హస్తినాపురపు యువరాజుల ప్రతిభలు బయలుపరచబడుతూ ఉన్నాయి. ఆ సమయాన కర్ణుడు అచటకు వచ్చాడు. అతని ఆహ్వానం తర్వాత రంగస్థలంలోని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దుర్యోధనుడు అతన్ని అంగదేశపు మహారాజును చేసి గౌరవించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సంఘటన లేదా దుర్ఘటన వల్ల అశ్వత్థాముడు ఏ విధంగా బాధింపబడ్డాడు? ఇప్పటి వరకు అతను ప్రేక్షకుడిగానే ఉన్నాడు. ఇష్టమున్నా కూడా రంగస్థలంలోకి అతను దిగలేకపోయాడు. కాని ఇప్పుడు అతను కర్ణుడు మరియు దుర్యోధనుణ్ణి కౌగిలించుకోవాలని ఇష్టపడ్డాడు. దానికోసం అతనున్న చోట నుంచి లేచాడు. కాని తండ్రి ద్రోణుడు బాధపడకూడదని ప్రశాంతంగా కూర్చున్నారు. దీనికి మధ్యలో ఆ గుంపుని చీల్చుకుని ఒక మధ్య వయస్సు గల మనిషి కర్ణుని వైపు వస్తూ ఉన్నాడు. ఆయన్ని చూసిన వెంటనే కర్ణుడు విల్లంబులను ఉంచేశాడు. తలను వంచి ఆయన కాళ్లకు మురుక్కాడు. విదురుడు ధృతరాష్ట్రుని చెవులలో మెల్లగా ఏదో చెప్పాడు. అదే సమయంలో ఆ మనిషి ఆయనే స్వయంగా చెప్పారు,
కర్ణుడు రాజా, వీడు నా కొడుకు. చాలా బలవంతుడే, ఇంకా ప్రతిభ కూడా ఎక్కువ. నా కొడుకును తలుచుకుంటే నాకు గొప్పగా ఉంది. వీడు నన్ను తల ఎత్తేలా చేశాడు.
ఓ, చాలా సంతోషం. నీ కొడుకు ప్రతిభ గలవాడే. నువ్వు మాత్రమే కాదు, నీ కొడుకును చూసి హస్తినాపురం మొత్తం గర్వపడుతుంది. అది
ఈ అధిరథ్ ఎవరన్నది తర్వాత ప్రశ్నగా ఉన్నది. ఈ అధిరథ్ మహారాజు ధృతరాష్ట్రుని సారథి. అతనే కర్ణుని పెంచిన తండ్రి. ప్రేమ పోసి అతన్ని పెంచాడు. అతని నిజమైన తల్లితండ్రి ఎవరో అని అధిరథ్ కూడా తెలియదు. సరే, అధిరథ్ తానవాలు తెలిసిన వెంటనే పాండవుల మధ్య కంగారు ఏర్పడింది. ఇక తన జీవిత మార్గం తేలిగ్గా ఉండదని అర్జునునికి అనిపించింది. ఈ మధ్యలో ఆచార్యులు, ద్రోణులు, యువరాజుల ఆ కార్యక్రమం పూర్తయిందని ప్రకటించారు. కాని అశ్వత్థాముని కోరిక నెరవేరలేదు. తన ప్రతిభను చూపించడానికి అవకాశము దొరకలేదు, కర్ణునికి దొరకలేదు. తిరిగి వచ్చాక అతని మనసులో ఉన్నదంతా పేలి బయటికొచ్చింది.
చాలా ఎక్కువైపోయింది నాన్న. మీరు మీ శక్తి మొత్తం అర్జునాన్ని గొప్పను చేయడానికి వృధా చేశారు. కానీ నాకు ఏ బాధ లేదు నాన్న. కానీ కర్ణుడికి ఎవరు సమం కాదు. అర్జున ప్రతిభ మీద మీకు నిజంగానే అంత నమ్మకం ఉంటే మరెందుకు కర్ణుడు ముద్ర నుంచోపెట్టలేదు? ఎందుకు నాన్న ఇలా చేశారు?
ఓర్పుగా ఉండు అశ్వత్థామ, క్రోధం నీ శక్తులను నాశనం చేస్తుంది కుమారా. నువ్వు న్యాయం వైపే ఉంటావని నాకు తెలుసు, అది మంచిదే. కానీ న్యాయంతో పాటు మనం భవిష్యత్తుని కూడా ఆలోచించాలి.
మరి న్యాయం వైపు నుంచోడం తప్పనన్నా? నాకు సమాధానం చెప్పనన్నా?
లేదు కుమారా, న్యాయానికి ఒకవైపు మాత్రమే లేదు. నేను అర్జునుడికి అన్యాయం చేసి కర్ణుడికి ఎలా న్యాయం చేయగలను? దానికి అవకాశం లేదు.
మరి రంగస్థలంలో నాకెందుకు అవకాశం ఇవ్వలేదు నాన్నా? అది అన్యాయం కాదా? నా విషయంలో కులం గోత్రం అని మాట్లాడింది అన్యాయం కాదా నాన్నా? శక్తిని, ప్రతిభని రాజకుటుంబానికి బానిస చేశారు నాన్నా మీరు.
శక్తి అన్నడు ఖైదీగా ఉండలేదు. ఈ అగ్ని ఎక్కడ ఉన్నా బగబగా మండుద్ది. నీ నిజమో అదే అశ్వత్థామ. ఒకరోజు నీ శక్తి ముందు ఈ ప్రపంచం తలవొగ్గుతుంది. అర్జునుడు కర్ణుడితో పోల్చుకుని నిన్ను నువ్వే తక్కువగా అంచనా వేయకు. నీ పుట్టుక రహస్యము నీకు ఇంతవరకు తెలియదు. ఈరోజు నుంచి ఎన్నో సంవత్సరాల క్రితం నేను హిమాలయాలకు ప్రయాణించాను. నీ తల్లి కూడా నాతోనే వచ్చింది. ఆ ప్రదేశంలో తంసా అనే ఒక పుణ్య నది ఉంది. ఆ నది ఒడ్డులోని ఒక గుహలో తపేశ్వర్ అనే శివలింగం ఒకటి ఉంది. మేమక్కడ శివుడికి పూజలు చేసి ప్రార్థన చేశాం.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివరదనం పురవారుకమేవ వందనా మృత్యుర్మోక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివరదనం పురవారుకమేవ వందనా మృత్యుర్మోక్షీయమామృతాత్.
సమయం గడిచిపోయింది కూడా మనం గమనించలేదు స్వామి. చాలాసేపటి నుంచి పూజ చేస్తున్నాం, అసలు గమనించనే లేదు, ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది.
శివ పరమాత్ముడు మన మీద కరుణ చూపబోతున్నాడు కృపి, ఏం కావాలో అడుగు.
ఒకే ఒక కోరిక, మనకి తపేశ్వర్ మహాదేవ్ యోగ్యుడైన సంతానాన్నిస్తే చాలు, అంతకు మించి మనకేమీ అక్కర్లేదు.
శర్ధవన్ పుత్ర ద్రోణ, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అశ్వపు శక్తులతో నీకు బలమైన బిడ్డ జన్మిస్తాడు. నా ఆశీస్సులతో తనకి సరితూగేవారు ఇంకెవ్వరూ ఉండరు. కానీ తన కోపం నీ వినాశనానికి కారణమవుతుంది.
ఈ విధంగా ఆచార్యులు ద్రోణులు అశ్వత్థాముని వద్ద అతని జన్మరహస్యాన్ని తెలిపారు. చిన్నతనం నుండే అశ్వత్థాముడు శివునికి గొప్ప భక్తుడిగా ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా శివుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు. ఆ మహాశివుణ్ణి ఇలా ఎందుకు తలుచుకుంటూ ఉంటాడని ఇప్పుడతనికి బాగా అర్థమైంది. అతనికి ఇంత కోపం ఎందుకొస్తుందో కూడా తెలుసుకున్నాడు. శివుని కృపాకటాక్షంతో అతని నెత్తిమీద ఎంతో విలువగల ఒక రత్నముంది. అది ఎప్పుడూ అతనికి శక్తినిస్తూ ఉంది. ఈ కారణం చేతనే అసురులు, వేదములు, దేవతలు, సర్పాలు, వీటిలో వేటిని చూసినా అతనికి భయం ఉండదు. తన గురించి నిజం తెలిసాక అతను అర్థం చేసుకున్నాడు ఎందుకు న్యాయం వైపు ఇంతగా నిలబడుతున్నాడు అని. ఏది ఏమైనా ఇప్పుడతను హస్తినాపురపు రాజకీయాల్ని కొత్త దృష్టికోణంలో చూడటం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు కర్ణుడికి మహారాజు అన్న అర్హతను ఇచ్చినప్పటినుండి అతను అశ్వత్థామునికి ఎంతో దగ్గరివాడయ్యాడు. పిమ్మట ఒకరోజు అతను దుర్యోధనుణ్ణి అడిగాడు,
హస్తినాపురంలో సింహాసనానికి నిజమైన వారసుడు ఎవరు దుర్యోధన? ప్రతి ఒక్కరి చూపు అర్జున మీదే ఉంది. అలాంటి భవిష్యత్తులో
అవకాశమే లేదు. అందుకు అవకాశం లేదు అశ్వత్థామ. ఈ హస్తినాపురానికి రాజు ఒక మహారాజు కొడుకే కావాలి, అది నేనే. దుర్యోధనుడు రాజు అవుతాడు.
మొదట్లో అర్జున తండ్రి రాజుగా ఉండేవారని విన్నాను.
అవును, ఈ అన్యాయం అక్కడినుంచే మొదలయ్యింది. గురువంశంలో పెద్ద కొడుకునే సింహాసనంలో కూర్చోపెట్టే అలవాటుండేది. అలా చూస్తే సింహాసనం మీద కూర్చునే హక్కు మా నాన్నకుంది. అయితే అతను అంధుడు కావడంతో అతన్ని కూర్చోపెట్టలేదు. అంధుడన్నంత మాత్రాన సింహాసనం మీద కూర్చోపెట్టుకోవటం లేదు. ఎవరు కావాలని అంధుడుగా పుట్టారో, కానీ మా నాన్నని ఎందుకు మహారాజుగా ప్రకటించలేదు? రోహిష్ఠుడని తెలిసిన తర్వాత కూడా అర్జునుడి తండ్రిని మహారాజుగా ప్రకటించాలి. ఆయనకి పక్షకమెరలుండేది. ఆయన తండ్రి ఆశీస్సులతో ఆయన మహారాజు అయ్యారు.
ఓ, విషయం అదేనా? మరి నీ తండ్రి ఎలా రాజయ్యారు?
అన్యాయం, అధర్మ పరిపాలన ఎన్నో రోజులు కొనసాగదు. మా నాన్నకి రాజయ్యే అవకాశం ఎలా లభించిందో నేను నీకు వివరంగా చెప్తాను.
రూస్పాట్ ప్రెసెంట్స్ చిరంజీవి అశ్వత్థామ.
Rosebud Productions.
This podcast is now available on Rosebud India YouTube channel. Like, share, and subscribe.